క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? ఈరోజు పాఠానికి మిమ్మల్ని యూదాపత్రిక 20:21 వచనాలతో ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన వాటి మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. రండి, ప్రార్థన చేసుకుందాము. ప్రియతండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియతమ కుమారుడైన యేసుక్రీస్తునందు పరలోక ఆశీర్వాదాలన్నిటినీ మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ వాత్సల్యముల కొరకై నీకు మా జీవితకాలమంతా కృతజ్ఞులం. ఈ రోజున మా శ్రోతలందరినీ నీ కృపాసనము వద్దకు తెస్తున్నాము. వారిని, వారి కుటుంబములను సందర్శించండి. వారి అక్కరలు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ తీర్చగలవాడవు నీవే. నీకే చెంది ఉన్నాము. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన ఎడల మేమే నీ ఇల్లు అని వాగ్దానం చేశావు. నీకు మా కృతజ్ఞతలు. ఈ రోజున మేమంతా మా శరీరములను నీకు సజీవయాగముగా సమర్పించుకుంటున్నాము. స్థానిక సంఘములలో ఈ కడవరి దినాలలో గొప్ప ఉజ్జీవము కోసమై ఎదురుచూస్తున్నాము. వ్యక్తిగత జీవితాలలో విశ్వాసులకు ఉజ్జీవపు అవసరత ఎంతైనా ఉన్నది. ఉజ్జీవానికి ఆటంకాలేవో వాటిని ఎరిగి తొలగించగల ఆత్మబలము, కృపాబలము మీ బిడ్డలకు దయచేయండి. సంఘవరములను, తలాంతులను ప్రజ్వలింపచేయండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. దేశమందు శాంతి భద్రతలను నెలకొల్పండి. దేశము అన్ని విషయములలో అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క పౌరుడు నైతిక ఆధ్యాత్మిక విలువలనెరిగి ప్రవర్తించగల సభ్యతను, సౌశీల్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. సైతానీయమైన అంధకార శక్తులను లయపరచమని నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం లూకా సువార్త 1:1-38 వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. వినండి. లూకా సువార్త. ఘనత వహించిన తేఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటానికి అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకోవాలని వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించటం యుక్తమని ఎంచాను. శ్రోతలు, లూకా తన సువార్తకు ఉపోద్ఘాతంగా 4 మాటలు చెప్తున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక, యేసుప్రభువు పుట్టుక, ఈ 2 సంఘటనలను రాయబోతున్నాడు. మరియా, ఎలిజబెతు ఈ ఇద్దరూ పాడిన గీతాలు ఈ అధ్యాయంలో వినవచ్చు. జకరియా ప్రవచన గీతం కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. మత్తయి మార్కుల రచనల్లోని చరిత్రను ఇంకా ముందుకు వెళ్ళి లూకా రాస్తున్నాడు. 400 సంవత్సరాలు పరలోకం మౌనం వహించింది. అప్పుడు గబ్రియేలు దూత జకర్యా అనే యాజకునికి ఆలయంలో సేవ జరిగిస్తూ ఉండగా కనపడి బాప్తిస్మకుడైన యోహాను పుట్టుకను గురించిన ప్రవచన సందేశం అందించాడు. యోహాను, యేసు ఈ ఇద్దరి జన్మ వృత్తాంతాలను లూకా రాస్తున్నాడు. వాక్య సేవకులు కన్నులారా చూచారు. అటోప్టాయ్ అనే గ్రీకు మాట, అనగా కన్నులారా చూచిన వారి సాక్ష్యం. అటో అంటే తనంతట తానే అని అర్థం. అప్సోమాయ్ అంటే చూడడం. నీ అంతట నీవు స్వయంగా చూచింది. ఇది నీ సాక్ష్యం, అటోప్టాయ్. ఇది వైద్య పరిభాష. మేము స్వయంగా చూచి తెలుసుకున్నదే మీకు తెలియచేయాలని రాస్తున్నాను అంటున్నాడు లూకా. వాక్య సేవకులు అనే మాట లూకా ప్రయోగించాడు. ఉపరేటాయ్ అనే గ్రీకు మాటకు ఇది అనువాదం. అంటే ఉపనావికుడు అని భావం. ఆసుపత్రిలో వైద్యునితో కలిసి అతనికి లోబడి పనిచేసే వ్యక్తిని హుపరేటాయ్ అంటారు. యేసు అనే మహావైద్యుని కింద వీరు ఉపవైద్యులు, సహాయకులు. లూకా యేసుకు ఉపవైద్యుడు, అందుకే ఈ పరీక్ష. ప్రత్యక్ష సాక్ష్యాన్ని గ్రంథస్థం చేయడానికి పూనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గురించి అవగాహన, నిశ్చయత కలగటానికి ఇదంతా రాస్తున్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనమందరము దేవుని బిడ్డలమయ్యాము. బైబులు అంటే దేవుని వాక్యమే. ఈ నిశ్చయత లేనివారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. కొందరికి వాక్య సంబంధమైన అజ్ఞానం ఉంది. ఇది మరీ ప్రమాదకరం. రోమాపత్రిక 10:17 వినటం చేత విశ్వాసం కలుగుతుంది. వినడం దేవుని వాక్యము వల్లనే కలుగుతుంది. దేవుని వాక్యం నీకు తెలిసి ఉంటే నీవు దాన్ని తప్పకుండా నమ్ముతావు. వాక్యం తెలియని వారికే సమస్యలు. సమస్యలు వాక్యం వల్లగాని, యేసు ప్రభువు వల్లగాని కలగవు. సమస్యలన్నీ నీలో నాలో ఉన్నాయి. శ్రోతలు వింటున్నారా? గబ్రియేలు దూత జకర్యాకు కనిపించి యోహాను పుట్టుకను ప్రవచిస్తున్నాడు. 5 నుండి, యూదయ్య దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడున్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు కలగలేదు. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. లూకా తన సువార్తను బాప్తిస్మకుడైన యోహాను పుట్టుకతో ఆరంభించాడు. జకర్యాకు ఆలయంలో గబ్రియేలు కనిపించాడు. జకర్యా, ఎలిజబెతు వీరు యోహానుకు తల్లిదండ్రులు. జకర్యా అనే పేరుకు అర్థం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెతు అనగా దేవుని ప్రమాణం, శపథం. ఇద్దరి పేర్లు కలిపితే దేవుడు తన శపథాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కీర్తనలు 89:34 దేవుడన్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉంటుందని, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉంటుందని, మెంటనుండే సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుతుందని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేశాను, దావీదుతో నేను అబద్ధమాడను. శ్రోతలు వింటున్నారా? దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఇది. దావీదు సంతానమంటే ఒకడు నిత్యరాజ్యమేలేవాడు వస్తాడు. దేవుడు తన నిబంధనను మరచిపోడు. 400 పిదప దేవుడు మానవ చరిత్రలో ప్రవేశించబోతున్నాడు. జకర్యా, ఎలిజబెతు ఈ ఇద్దరూ నీతిమంతులు. తాము పాపులమని గ్రహించినవారు దేవుని నీతిని పొందుతారు. పాత నిబంధన వ్యవస్థలోని బలి అర్పణ ఇదే వాస్తవాన్ని చూపుతుంది. ఎలిజబెతు గొడ్రాలు, వారికి పిల్లలు లేరు. ఒక హీబ్రూ స్త్రీ గొడ్రాలు అంటే సమాజంలో అది ఆమెకెంతో అవమానం, అపకీర్తి. జకర్యా లేవీ గోత్రానికి చెందిన యాజకుడు. 8 నుండి, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తూ ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయడానికి అతని వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడయ్యాడు. అప్పుడా దూత అతనితో అన్నాడు, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనా మద్యమైనా తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పుతాడు. అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించడానికి తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళుతాడు. గనుక నీకు సంతోషము మహానందము కలుగుతాయి. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. శ్రోతలు వింటున్నారా, జకర్యా బంగారు ధూపవేదిక ముందు నిలిచి యాజక ధర్మము నెరవేరుస్తున్నాడు. అది ప్రార్థన స్థలం. సాయంకాల బలులు అర్పించే వేళ అతడు ధూపవేదికపై ధూపం వేస్తాడు. అకస్మాత్తుగా అతనికి ఒక దేవదూత కనిపించాడు. అందుచేత సహజంగా అతడు భయపడ్డాడు. ఎవరికైనా భయమేస్తుంది. జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. తనకు ఒక కొడుకును దేవుడు దయచెయ్యాలని అతని ప్రార్థన. ఎలిజబెతు ప్రార్థన కూడా అదే. చాలామంది తమ యాజకునికి సంతానం కలగాలని ప్రార్థించారు. దేవదూత అన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎలిజబెతు జకర్యా దంపతులకు పుట్టబోయే కుమారుడు నాజీరు దీక్ష గైకొంటాడు. అతడు మద్యమును ముట్టడు. పరిశుద్ధాత్మపూర్ణుడై ఆనందిస్తాడు. ఎఫెసీ పత్రిక 5:18 పౌలన్నాడు, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండండి. జీవితాల్ని అనుభవించగల నిండుదనం ఆత్మపూర్ణులకే ఉంటుంది. ఏలియా వంటివాడు ఏలియాలాగే ఆత్మపూర్ణుడు. అంతేకాని యోహానే ఏలియా అనుకోకండి. తండ్రులకు పిల్లలకు మధ్య తరాల అంతరాన్ని యోహాను భర్తీ చేస్తాడు. దేవునికి వారికి మధ్య అంతరాన్ని కూడా పూడుస్తాడు. దేవునితో సంబంధాలు సరిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు వారి పిల్లలకు మధ్య సరైన సంబంధాలు ఏర్పడతాయి. 18:25 జకర్యా అన్నాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేనా ముసలివాణ్ణి? నా భార్యమో బహుకాలము గడిచింది. ఆ దూత అన్నాడు, నేను దేవుని సముఖమందు నిలిచి ఉండే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ సువర్తమానమును నీకు తెలపటానికి నేను పంపబడ్డాను. నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు. ప్రజలు జకర్యా కొరకు కనిపెడుతూ ఉండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేస్తూ మూగవాడై ఉన్నాడు. అతడు సేవ చేసే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి అనుకున్నది, మనుష్యులలో నాకు ఉండిన అవమానమును తీసివేయడానికి నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేశాడు. 5 ఆమె ఇతరుల కంటపడకుండా ఉన్నది. శ్రోతలు వింటున్నారా, ఇతడు యాజకుడు. ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవా, నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు అని అడిగాడు. సరే, నీకు ఒక కొడుకునిస్తున్నాను అన్నాడు దేవుడు. అది నాకెలా తెలుస్తుంది అంటున్నాడు యాజకుడు. నా భార్య ముసలిది, నేను ముసలివాణ్ణి, మాకు సంతానం ఎలా కలుగుతుంది? మరి అతను చేసిన ప్రార్థన ఏమిటి? అతని వైఖరికి ఎవరికైనా నవ్వొస్తుంది. ఇలాంటి అల్పవిశ్వాసులు మన మధ్య లేరంటారా? లేకే ఉన్నారు. దేవుణ్ణి అడగటమైతే అడుగుతారు గాని అది దేవుడిస్తాడని ఇవ్వగలడని నమ్మరు. అల్పవిశ్వాసాన్ని దేవుడు గద్దిస్తాడు. శ్రోతలు, దేవుని మాట ఆయన వాక్యం ఎంతైనా నమ్మదగినవి. అల్పవిశ్వాసం దేవుని క్రమశిక్షణ చర్యకు గురి అవుతుంది. దేవుడు చెయ్యబోయే అద్భుతాన్ని గురించి అనుమానాలు కలిగించేవాడు అపవాది. సైతాను అల్పవిశ్వాసాన్ని కలిగిస్తాడు. అలాంటి అల్పవిశ్వాసాన్ని బట్టి జకర్యా మూగివాడైపోయాడు. విశ్వాసహీనుడు నోరు మూసుకోవాలి. అది దేవుని గద్దింపు. విశ్వసించిన వానికే మాట్లాడే హక్కు అధికారం ఉంది. 400 సంవత్సరాల మౌనం తర్వాత దేవుడు మాట్లాడితే ఈ వ్యక్తి ఒక యాజకుడు దేవుని వాక్కును నమ్మలేకపోతున్నాడు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. పౌలన్నాడు, విశ్వసించాను గనుక మాట్లాడతాను. జకర్యా నోరు పడిపోయింది. తాను దర్శనం చూచినట్లు వారికి సంజ్ఞల ద్వారా తెలియజెప్పటం ఎంత కష్టమైందో ఊహించలేము. జకర్యా వంతుకాలం ముగిసే వరకు మూగి యాజకుడుగా సేవ చేసి తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు. జకర్యా మూగివాడైతే ఎలిజబెతు ఇతరుల కంటబడకుండా ప్రవాసంలో రహస్యంగా గడిపింది. ఆమె పొద్దస్తమానము భర్తకు జ్ఞాపకం చేస్తూనే ఉంది, మనకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు. లూకాసువార్త 1:26 నుండి 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయ్యలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా దూత అన్నాడు, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. అందుకు మరియా అంది, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలా జరుగుతుంది? దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుంది, గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. అందుకు మరియా అన్నది, ఇదిగో నేను ప్రభువు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతట దూత ఆమె వద్ద నుండి వెళ్ళిపోయాడు. శ్రోతలు వింటున్నారా, నజరేతులోని సన్నివేశమిది. జకర్యాకు దూత కనబడిన 6 నెలలకు మరియకు ఆ దూతే కనిపించాడు. మరియ కన్యక. కన్యక అంటే పురుషుని ఎరుగనిది. మానవ సహజ విధానంలో కన్యక గర్భం ధరించటం అనూహ్యం, అసాధ్యం. అయితే యేసును కన్య మరియా కన్నది. ఇది సహజాతీతమైన దేవుని అద్భుత క్రియ. వైద్యుడైన లూకా కన్యక గర్భం ధరించిన విధానాన్ని వివరించి నొక్కి చెబుతున్నాడు. మరియా దేవుని దృష్టిలో దయాప్రాప్తురాలు. స్త్రీలలో ఆమె ఉత్తమురాలు, స్త్రీలకు పైగా కాదు. మరియా స్త్రీత్వానికి విలువను సంతరించిన మహిళ. హవ్వ పాపాన్ని లోకంలోకి తెస్తే మరియా పాప విమోచకుణ్ణి లోకంలోకి తెచ్చింది. దేవదూత మాటలకు మరియా ఎంతో ఆశ్చర్యపడింది. అకస్మాత్తుగా దేవదూత కనిపించటంతో ఆమె కంగారు పడింది. పుట్టబోయే ఈ శిశువు శాశ్వత రాజ్యమేలుతాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. లూకా రాసిన సంగతులు ఊహాకల్పనలు కాదు, అక్షర సత్యాలు. కన్యక గర్భధారణను గురించి మరియకే సందేహం కలిగింది. ఇదెలా జరుగుతుంది అని మరియా గబ్రియేలును ప్రశ్నించింది. గబ్రియేలు దూత మరియా ప్రశ్నకు చక్కని జవాబిచ్చాడు. లేవియ కాండంలో స్త్రీ ప్రసూతి విషయంలో నియమాలు పేర్కొనబడ్డాయి. ఒక శిశువును కన్నప్పుడు స్త్రీకి అశుచి. ఎందుకనగా ఆమె ఒక పాపిని లోకంలోకి తెచ్చింది. అయితే మరియ కన్న శిశువు పరిశుద్ధుడు. స్త్రీ పురుష సంపర్కము చేత కలిగిన శిశువైతే పుట్టుకతోనే పాపి. దేవుడు కన్యక గర్భాన పరిశుద్ధాత్మశక్తి వల్ల పుట్టాడు. 51వ కీర్తన 5వ వచనంలో దావీదన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కాని మరియా గర్భమున ధరించిన శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. యేసు దేవనరుడు. బాప్తిస్మకుడైన యోహాను జన్మ కూడా అద్భుతమే, కాని అది కన్యక గర్భధారణ కాదు. వృద్ధ దంపతులకు గర్భఫలంగా యోహాను పుట్టాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాని నీవడిగిందల్లా దేవుడు చేస్తాడనుకోవద్దు. దేవుడు తన సంకల్పసిద్ధికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. శ్రోతలు వింటున్నారా, మరియా గొప్ప దైవసేవిక. దేవుని చిత్తానికి ఆమె పూర్తిగా అంకితమైపోయింది. దేవా, నీ మాట చొప్పున నీ దాసురాలికి జరుగునుగాక అన్నది మరియా. ఇది ఆమె జీవిత సాక్ష్యం. యేసు ఆమె గర్భంలో పిండరూపంలో ప్రవేశించింది మొదలు ఆయన మృత్యుగర్భము నుండి పునరుత్థానుడై లేచే వరకు ఆమెను పరిశుద్ధాత్మ షకీనా మేఘం ఆవరించి ఉన్నది. యేసు పునరుత్థానం మరియ కన్య గర్భధారణను ధృవపరుస్తుంది. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.